పవిత్రత అనేది ఈ కన్యారాశిలో స్పెషాలిటీ అనమాట. మనం ఇందాక చెప్పుకుంటున్నాం అది ఏంటంటే, వాక్ నాలుగు స్థితుల్లో ఉంటుంది, పరా, పశ్చింతి, మధ్యమ, వైఖరి. వైఖరి అంటే మనం బయటకు మాట్లాడిన మాటలు, అలాగే మధ్యమ అంటే ఒక భావాన్ని చెప్పడానికి నాలుగైదు రకాల భాషలు ఎన్ని అయితే ఉంటాయో అన్నిట్లో చెప్పడానికి వీలుగా ఉంటుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగా రకరకాల స్థితుల్లో ఉండి ఏదో ఒక భాషలో చెప్పడానికి వీలుగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అక్కడ, ఇంకా బయటికి ఎక్స్ప్రెస్ కాని స్థితి మళ్ళీ అప్పుడు కూడా ఒక భాషను సెలెక్ట్ చేసేసుకున్నాం, అబౌట్ టు స్పీక్ అనమాట, ఆ స్టేజ్లో ఉంటుంది మధ్యమ. ఇంకొంచెం వెనక్కి వెళ్తే పశ్చింతి. పశ్చింతి అంటే చూడటం. చూడటం అంటే ఒక భావాన్ని ఎన్ని రకాలుగా భాషల్లో చెప్పచ్చు అంటే 100 భాషలు వచ్చిందనుకోండి, 100 భాషల్లోనూ వాడు చూస్తాడు, దాంట్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు, అది పశ్చింతి. ఇంకా చివరికి వెళ్తే పర అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అతనికి, అతనిలోనే ఉంటుంది అది, ఇంకా బయటికే రాదు, అసలు సంకల్పంగా కూడా రాదు. సంకల్పంగా వచ్చినప్పుడు దాన్ని పశ్యంతి వాక్ అంటాం. ఆ సంకల్పంగా ఉన్న పశ్యంతి వాక్ కన్యారాశిలో చెప్పబడుతుంది. ఈ కన్యారాశిలో ఇంకా విశేషం ఏంటంటే, జగన్మాత ఈ సృష్టి మొత్తాన్ని తల్లిదే నడిపిస్తుందో ఆ జగన్మాత ఈ కన్యారాశిలో ఉంటుంది. మేడం బ్యాలెట్స్కి మనకు ఒక మెడిటేషన్ ఇస్తుంది, అదేంటంటే ఆ 7 వర్ణాలు కలిపి మెడిటేషన్ అనమాట, రెయిన్బో మెడిటేషన్. ఆ రెయిన్బో మెడిటేషన్ చేస్తే ఏమంటే ఈ కన్యారాశి ప్రభావం మన మీద పడుతుంది, 7 రంగుల ప్రభావం పూర్తిగా పడుతుంది. జగన్మాత 7 రకాలుగాను మనం సృష్టిలో వ్యక్తమవుతుంది, 7 స్వరాలుగా, 7 రంగులుగా, 7 కిరణాలుగా, ఆ కిరణాలు వెనకాల ఉన్న శక్తిగా, ఇవన్నీ కూడా 7 7గా అన్నిటిగా జగన్మాత వ్యక్తమవుతుంది. ఈ పాటికి మీరు అందరూ మాస్టర్ జ్వాలకులుగా పుస్తకాలు అవి చదవటంతో మనకు గుహ స్వ మహ జన తప సత్యం అని సంస్కృతంలో ఉన్న ఇంగ్లీష్లో చివరి దాన్ని మహాపరా నిర్వాణ అని అంటారు. ఆ మహాపరా నిర్వాణ ప్లేన్లో కూడా కొంచెం పదార్థం ఉంటుంది, ఆ పదార్థం ఉంటుంది అయితే ఉందో అది ఈ కన్యారాశి ద్వారా చెప్పబడుతుంది. అంటే ఎంత సటిల్గా ఉంటుందంటే మనం దాని పదార్థం అనలేం, కాకపోతే దాన్ని ఎలా చెప్తారంటే ఈ అది మూల ప్రకృతి అనమాట, దాని నుంచి అన్ని తయారవుతాయి, అది ఉంటేనే మిగతా అన్ని మౌల్స్ అన్ని తయారవుతాయి. ఇది ఈ కన్యారాశిలో ఉంటుంది. ఇంకా ఈ కన్యారాశికి స్పెషాలిటీస్ ఏం చెప్పుకున్నాం, ప్యూరిటీ, హోలీనెస్ అండ్ సబ్లైమ్ నేచర్ అనేవి జగన్మాతగా దీంట్లో మనకు కన్యారాశి ద్వారా వ్యక్తమవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పశ్చింతి వాక్ ఏదైతే ఉందో ఆ పశ్చింతి వాక్ ఏం చెప్పుకున్నాం, ఒక సంకల్పాన్ని పశ్చింతి వాక్ అంటారు. సంకల్పము పరమాత్మ యొక్క సంకల్పమే గాయత్రి అని మనం ఇప్పటికీ చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి పరమాత్మ యొక్క సంకల్పమైన గాయత్రి మనము ఈ కన్యారాశి ద్వారా తెలుసుకుంటాం. ద గ్రేట్ మదర్ ఆఫ్ ద డాన్, ఎప్పుడైతే సూర్యోదయం అవుతూ ఉంటుందో అప్పుడు మనకు వ్యక్తమయ్యే జగన్మాత పశ్యంతి వాక్గా, అంటే పశ్యంతి వాక్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, సంకల్పముగా ఉన్నది. పరమాత్మ ఎలాగైతే సృష్టి సంకల్పించాలి అనుకున్నాడో ఆ సంకల్పించాలి అనుకోవడమే గాయత్రి, పరమాత్మ సంకల్పమే గాయత్రి. ఇక్కడి నుంచి ఇంకా సృష్టి అంతా నడుస్తుంది. అలాగే మనం కూడా ఇది చెయ్యాలి అని సంకల్పిస్తే మనం చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సొంత సంకల్పాలు కాకుండా పరమాత్మ యొక్క సంకల్పమే మన సంకల్పంగా ఉంటే మనం కూడా మన సంకల్పం గాయత్రిగా పనిచేస్తుంది. గాయత్రి అంటే ఏం చెప్పుకోవాలి, సద్బుద్ధి, అవి సత్కర్మలుగా పరిణమించడం. సద్బుద్ధి ఉండాలి, అది సత్కర్మలుగా పరిణమించాలి, అది గాయత్రి. ఇక్కడ ఈ మన సాధన అంతా కూడా పరమాత్మ సంకల్పమైన గాయత్రిని మనం మనలో దర్శించుకోవడమే, అది సాధన యొక్క పరమార్థం. ఈ గాయత్రిని చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వెలుగు మన లోపల బయట అంతా నిండి ఉన్నది అని భావన తెచ్చుకోవాలి. ముందర గురువుగారు అత్యంత ప్రభావమైన గాయత్రి ధ్యాన సాధన అని ఒకటి ఇచ్చారు. మాతృ మహాజ్ఞానం మీరందరూ వాటికి చేసేసి ఉంటారు, అయినా మళ్ళీ గుర్తు తెచ్చుకోండి చెప్తున్నాను. రోజు చేసుకుంటుంటే చాలా 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 దానివల్ల ఉపయోగం ఉంది. అదేంటి, కళ్ళు మూసుకుని చాలా రిలాక్స్డ్గా కూర్చుని మన చుట్టూ ఒకే ఒక నీలి ఆకాశం, ఇంకా నీలం తప్ప ఇంకేం లేదు. మీరున్నారు, మీ ఎదురుకుండా అనంతమైన నీలం రోజు ఆకాశమే ఉన్నది. ఇది ఫస్ట్ స్టెప్ మీ ధ్యానంలో. రెండో స్టెప్ ఏం చేయాలి, సూర్యుడి ప్రకాశం ఎలాగైతే మంచిగా ఉంటుందో, చాలా ఎక్కువగా ఉంటుందో, అలాంటి ఎక్కువగా ప్రకాశవంతమైన ఒక చిన్న నక్షత్రాన్ని ఊహించాలి. నక్షత్రాన్ని ఎందుకు ఊహించాలి అంటే మీకు రోజు ఎప్పుడన్నా చూడే కొంచెం చిన్న ఫ్రేమ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే థాట్ ఫార్మ్స్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. దాంట్లో మనలో ఉన్న పరమాత్మ ఎలా ఉంటాడు అంటే 5-pointed స్టార్గా ఉంటాడు అని ఒక థాట్ ఫార్మ్స్ని పిక్చరైజ్ చేసిన పుస్తకం ఉంటుంది. దాంట్లో ఉంటుంది థాట్ ఫార్మ్స్ అనే పుస్తకం, లెట్ బీటర్ అని బీసెంట్, అది మీ దగ్గర ఉంటే చూడండి. దాంట్లో ఒక 5-pointed స్టార్గా పరమాత్మ ఒక వ్యక్తిలో ఉంటాడు అనుకుంది. అలాగే మీరు లాహిడి మహాశయ పుస్తకం, అలాగే పరమోజ యోగానంద గారి పుస్తకం, హిట్టేశ్వరగిరి గారి పుస్తకాలు చదివితే వాటిల్లో ఎప్పుడైతే నువ్వు ఈ క్రియాయోగం చేస్తావో అప్పుడు నువ్వు ఒక స్థితికి చేరుకుంటావు. అప్పుడు నీ కళ్ళకి ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం నుంచి దాటి అవతలకు వెళ్ళిపోయావు, ఇంకా నీకు అంతా వచ్చినట్టే అని చెప్తారు. ఆ నక్షత్రం కూడా 5-pointed స్టార్. కాబట్టి సాధనలో ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి గురువు గారు ఏం చేశారంటే రిలాక్స్డ్గా కూర్చో, నీ చుట్టూ నీలి ఆకాశం అంతటా నిండు, ఇంకేం లేదు. ఆ తర్వాత ఆ సుదూర తీరాల నుంచి ఎక్కడి నుంచో సూర్యుడి లాంటి, సూర్యుడితో సమానమైన వెలుగు గల ఒక నక్షత్రం అలా ప్రకాశిస్తూ మీ దగ్గరకు వచ్చేసింది. వచ్చి వచ్చి మీ హృదయంలో స్థిరపడింది. ఆ హృదయంలో స్థిరపడటంతో పాటు ఆ దాని నుంచి వచ్చే కిరణాలలోంచి వచ్చిన వేడి, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా ఏం చేస్తామంటే ఆ తేజస్సు మీద వెలుగు పడుతుంది అనుకుంటాం. వెలుగు చల్లటి వెలుగు కూడా ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా చల్లటి వెలుగు తెలుసా అంటే ఖచ్చితంగా అందరికీ తెలుసు, చంద్రుడి వెలుగు ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది. మనకు చల్లదనం కాదు కావాల్సింది, వేడి కావాలి. ఆ సవితా తేజస్సులోంచి వస్తున్న వేడి, దాంట్లోంచి వస్తున్న వెలుతురు, అలాగే దాంట్లోంచి వస్తున్న జ్ఞానము, దాంట్లోంచి ఏ చైతన్యం వస్తుందో ఆ చైతన్యం అవి నేను నా మనస్సులో, నా ప్రాణంలో, నా శరీరంలో ధారణ చేసుకుంటున్నాను అని గాఢంగా ధ్యానం చెయ్యాలి. ఎవరైతే ఈ రకంగా ధ్యానం చేస్తారో కొన్ని రోజులు పోయేసరికి వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది మన శరీరంలోని ప్రతి అణువును కూడా వేడెక్కడ వేడెక్కడ అని తెలుస్తుంది. రెండోది మన ఒళ్ళంతా వెలుతురైపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత శరీరం ఎంతో తేలిగ్గా వినిపించేలాగా ఉన్నట్టుగా ఉంటుంది. నేను శరీరం అనే స్పృహ లేకుండా కూడా మెల్లి మెల్లిగా పోతుంది. శరీరం ఉంటుందని తెలుస్తుంది, అది మీరు కారణం కూడా తెలుస్తుంది. ఇవన్నీ చేయటం వల్ల చివరికి ఒకనొక రోజు గురువుగారి మాటల్లో చెప్పేది ఏంటంటే, మీరు చేయగా చేయగా ఆ జ్యోతి స్థిరంగా మీ హృదయంలో నిలబడిపోతుంది, ఎప్పుడు మీతోనే ఉంటుంది. అది గాయత్రి సిద్ధి పొందడం అంటే. ఇప్పుడు ఎవరికి వాళ్ళనే మనం పరీక్షించుకోవచ్చు, గాయత్రి మనం ఇంతకాలం చేస్తున్నాము, ఇన్ని అనుష్ఠానాలు చేసాము, లేకపోతే 24 lakhs చేసేసాము వాటికి. ఎప్పుడో మాస్టర్ పరిచయనప్పటి నుంచి ఇప్పుడు చాలా సంవత్సరాలు గెలిచి ఇందేళ్ళు చేసే ఉంటాం అని మనకు కొన్ని డౌట్ రావచ్చు. వస్తే కనుక గాయత్రి సిద్ధి పొందాలేదా అనేది కూడా గురువు గారు ఇచ్చారు. ఈ రకమైన ధ్యానం చేసుకుంటూ మనలో ఆ తేజస్వరూపమైన నక్షత్ర రూపమైన గాయత్రి తేజస్సు మనలో స్థిరపడి మనని మన బుద్ధిని సన్మార్గం వైపు నడిపించాలి. అలాగే మనం చేయబట్టుకుని సత్కర్మలు చేయిస్తున్నది అని భావించాలి. ఇది గురువుగారు ఇచ్చిన ధ్యాన విధానం. దీన్ని మనం ఫాలో అవటానికి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ పశ్యంతి అంటేనే గాయత్రి, పరమాత్మ సంకల్పము పశ్యంతి, అదే గాయత్రి. అది ఈ కన్యారాశి ద్వారా మనకు చేరుతుంది. చాలా చాలా ముఖ్యమైనది. గురువు గారు కూడా కన్యారాశిలో పుట్టారు. కన్యారాశిలో సూర్యుడు ఉండగా పరమపూజ్య గురుదేవులు ఈ భూమి మీద అవతరించారు అని గుర్తుపెట్టుకోండి. ఈ కన్యారాశిలో ఉన్న ఒక ముఖ్యమైన విశేషం ఏం చెప్పుకుంటున్నాం అంటే, మన సాధనకి సంబంధించినంత వరకు మనం ధ్యానం చేయటం ఏదైతే ఉందో అదంతవరకు మన హయ్యెస్ట్ గోల్ ఏంటంటే ఈ గాయత్రి మాటతోటి ఒకటవటం. ఇలా చేయటం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్న గాయత్రి ధ్యాన విధానం ఏదైతే ఉందో అది చేయటం వల్ల మన పర్సనాలిటీ అంటే ఏం గుర్తు తెచ్చుకోవాలి, మన కోరికలు, మన సెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా పర్సనాలిటీ కిందకి వస్తాయి. ఆ పర్సనాలిటీ ట్రైట్స్ అన్నీ కూడా దీనికంట ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో లీనమైపోతాయి. అవన్నీ మెల్లిమెల్లిగా కరిగిపోతాయి, అమ్మలో కలిసిపోతాయి అన్నమాట. ఏ గాయత్రి ఉపాసన మనం చేస్తున్నామో, ధ్యానం చేస్తున్నామో, వాటిలో ఇవన్నీ కరిగిపోతాయి. కరిగిపోయి అప్పుడు మనకు ఇండివిజువల్గా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇది కోరుకుంటున్నాను అలాంటివన్నీ మెల్లిమెల్లిగా జారుకుంటాయి. అలాగే మనకు ఇదంటే నాకు ఇష్టం, అది చేసేది ఇది చేసేది అవన్నీ పక్కకు పోతాయి. ఇంకా మిగిలింది ఏంటంటే ఒకటే ఒకటి మిగులుతుంది, ఏకోముఖంగా మనం గాయత్రిని ధ్యానం చేసుకోవడం, ఆ గాయత్రిని తేజస్సుతో మనం ఒకటవటము. ఇది మనకు జీవిత ధ్యేయం అవుతుంది. దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీన్ని పురుషార్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని రోజు పూజ చేస్తారు అందరూ. కావ పురుషార్థాలు నాలుగు, అవేంటంటే పురుషార్థాలు నాలుగు ఏమిటంటే కామ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మంతో మొదలెట్టాలి, తర్వాత అర్థం. అర్థం అంటే డబ్బు అని ఉంది, అర్థం కూడా. తర్వాత కామం అంటే ఒక డిబేస్ ఐడియా కాకుండా కామం అంటే కోరిక అంతే, అందుకంటే ఎక్కువ అర్థం చేసుకో. కోరిక, ధర్మ, అర్థ, కామ, మోక్షం. మోక్షం అంటే ఈ శరీరం నేను కాదు, నేను భగవంతుడి యొక్క అంశం అని తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆ తెలుసుకున్నప్పుడు శరీరాన్ని మనకి కట్టపడేసేవి ఏవైతే ఉన్నాయో వాటి ఆ బంధాల నుంచి బయటపడతాం, దాన్ని మోక్షం అంటాం. ఇవన్నీ కూడా మనకు మన పురుషార్థం వల్ల వస్తాయి. మనం ఎవరో వచ్చి మనకు అహం పట్టి ఒక శక్తిపాతం చేసేస్తాడు, మహామహాసిద్ధ గురు ఇలాగ చేసేస్తారు, నీ తల మీద చేయి పెడితే అయిపోతుంది, ఇవన్నీ కూడా కబుర్లు అంతే. మనంతా మనం సాధన చేసి సాధించాల్సిందే. అందుకని ఈ పురుషార్థం ప్రకారం మనం చేసుకునేదానికి ఏంటంటే మూడు రకాలు ఉంటాయి దీంట్లో. సాలోక్యము, సారూప్యము, సాయుధ్యము. సాలోక్యం అంటే మనం వాళ్ళు ఒకే లోకంలో ఉంటాం. ఇప్పుడు మన లోకం మంది మిగతా ఈ భూమి మీద ఉన్న వాళ్ళ లోకం వాళ్ళది, ఒకే లోకంలో ఉంటాం కాబట్టి ఎవరి లోకం వాళ్ళది. మనం ఎప్పుడైతే అమ్మ ధ్యానం చేస్తాం, గాయత్రి మాత ధ్యానం చేస్తాం, గాయత్రి మాత ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నా మహాపరానిర్వాణ సత్యలోకము. గాయత్రి మంత్రం జపం చేస్తూ గురువు గారు ఇచ్చినట్టుగా ఆ భావనతో చేస్తున్న వాళ్ళు, అలాగే ఇందా చెప్పాను గాయత్రి ధ్యానం గురువు గారు ఇచ్చింది అది చేస్తున్న వాళ్ళు అందరూ ఎక్కడుంటారంటే గాయత్రి మాత దగ్గర ఉంటారు. అంటే మహాపరానిర్వాణ ప్లేన్లో ఉంటారు, అంటే సత్యలోకంలో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్నామండి ఏమో కొందరు ఉంటుంటారు, ఏమో ఎంతకాలం చేస్తుండే ఏం లేదండి, ఎందుకంటే ఏమీ భావన లేకుండా చేస్తాం, అలా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఎక్కడున్నావు తెలియదంటే ఏమి దానికి ఏమైనా అర్థం ఉందా? అమెరికాలో ఉన్నాం, అక్కడ ఏం చూడాలనుకుంటున్నాం చూడటం, అదే అక్కడ ఎందుకు వెళ్ళాం ఆ పని చూసుకొని వెనక్కి రావడం చెయ్యాలి అంతేగాని అక్కడికి వెళ్ళాం ఎందుకు వచ్చామని అడిగితే ఎవరు చెప్తారు సమాధానం? అలాగే మనం కూడా గాయత్రి చేస్తున్నాం, ఈ గాయత్రి చేస్తున్నాం అండి ఏమోండి అని ఎవరికైనా డౌట్ వస్తే గాయత్రి చేయట్లేదని అర్థం. గాయత్రి చేస్తున్నాం అంటే మనం సత్యలోకంలో ఉన్నాము మొత్తం గుర్తుపెట్టుకోవాలి. సత్యలోకంలో ఉన్న జగన్మాత దగ్గర ఉన్నాము. ఆ జగన్మాత అనుగ్రహంతో మన శరీరంలో పదార్థం ఏడు రకాలుగా ఉంటుంది కదా, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఏడు లోకాల్లోనూ పదార్థం ఉంది. ఏడు లోకాల్లో పదార్థంలో ముఖ్యంగా మన యూనిటరీ బాడీలో ఈ ఏడు ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న ఏడు ఏవైతే ఉన్నాయో అవి, ఆ ఏడులో ఉన్న పదార్థం అంతా కూడా మహాపరానిర్వాణ ప్లేన్లో ఉన్న పదార్థంతో నింపబడాలి, అది సాధన. అందుకని మన ఈ బ్రేక్ బాడీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, సత్యలోకంలో ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంతో తయారు చేయబడుతుంది మన ఇంద్రియ బాడీ. అప్పుడు న్యాచురల్గా సత్యలోకంలో మృతము ఉండదు, రోగం ఉండదు, ముసలిదనం ఉండదు. కాబట్టి ఈ సాధన వల్ల, గాయత్రి మంత్ర ఉపాసన వల్ల, గాయత్రి మాత ధ్యానం వల్ల మన ఈదరిక్ బాడీకి అమరత్వం వస్తుంది. ఎప్పుడైతే ఈదరిక్ బాడీ అమరత్వం ఉందో దాన్ని షాడోనే మామూలు ఫిజికల్ బాడీ కాబట్టి దానికి కూడా అమరత్వం వస్తుంది. ఈదరిక్ బాడీలో ఏ రోగం ఉండదు కాబట్టి ఫిజికల్ బాడీ కూడా రోగం లేకుండా ఉంటుంది. ఈదరిక్ బాడీ ముసలితనం కాకుండా ఎప్పుడు అదే వయసులో ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లో ఎప్పుడు 16 ఏళ్ళగా అలాగే ఉన్నారు, 16 ఏళ్ళ వయసు వాళ్ళలాగా. అలాగే మీరందరూ కూడా చూసే ఉన్నారేమో, నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, కంబంబాటి పార్వతీ కుమార్ గారి బ్రదరు, కంబంబాటి సురేంద్రనాథ్ అని చెప్పి, అతను హిమాలయాలు వెళ్ళినప్పుడు హరిద్వార్ వెళ్ళి అక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్ళాడు. బద్రీనాథ్లో ఈయనకి ఒక మహాత్ముడు దర్శనం ఇచ్చాడు. ఆ మహాత్ముడికి 5000 సంవత్సరాలు, కానీ 5 ఏళ్ల పిల్లాళ్ళే ఉంటాడు. వాళ్ళ గురువు గారు ఇచ్చిన సాధన చేస్తాడు. ఆయన 1000 సంవత్సరాలు అయితే ఆయన శరీరం 1 ఏడాది పెరుగుతుంది. అది ఆయన యొక్క సాధన విశేషం. ఆయన చిత్రంగా నాకు కూడా ఆయన వచ్చి ఎవరో సురేంద్రనాథ్ వచ్చి వాటి గురించి చెప్పే ముందే 2 రోజుల నుంచి కనిపిస్తున్నాడు. ధ్యానం చేసుకుంటే ఎవరో కొత్తగా కనిపిస్తున్నారే అనుకునేవాడిని. ఆ తర్వాత అతను వచ్చాడు, నాతో మాట్లాడాడు. అవన్నీ అయ్యి మన వాళ్ళందరికీ గాయత్రి పరివారంలో చాలా మందికి ఆ హిమాలయన్ మాస్టర్ అని చెప్పి ఆయన ఫోటో కూడా ఉంటుంది చాలా మంది దగ్గర. దాంతో ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం సత్యలోకంలో ఉన్న పదార్థంతో మన ఇద్దరికి బాడీలో ఉన్న పదార్థం అంతా నింపబడితే అప్పుడు మనం రోగం లేని, మృత్యు లేని, కుశలతనం లేని శరీరాన్ని పొందుతాము. అది ప్రస్తుతం వైవస్వత మరువు యొక్క ప్రణాళిక. ఇలాంటి స్థితి అందరికీ ఇవ్వాలని మొన్న అన్నారు సార్, సావర్ణ మనవి వచ్చేసేయడము. ఇది ఇంకా వచ్చేసింటే సావర్ణ మనవి వస్తాడు, లేకపోతే ఈయనే ఉంటాడు వైవస్వత మనం. అది కూడా చెప్పుకున్నాం. అందుకని సాలోక్యము మొట్టమొదటి కాబట్టి అమ్మతో ఉంటాము. అమ్మ మనం సత్యలోకంలో ఉంది, అమ్మ జగన్మాత గాయత్రి మాత మనం కూడా సత్యలోకంలో ఉంది అనుకోవాలి ఫస్ట్ సాలోక్యం. నెక్స్ట్ ఏమవుతుంది, సారూప్యం. మనం ధ్యానం చేయగా చేయగా ఏమవుతుందంటే ఆ రూపం మన రూపం ఒకటైపోతుంది. ఈ రకమైన దానికి గురువు గారు పెద్ద ఉదాహరణ. గురువుగారు చేసిన ముఖ్యమైన సాధనలో ఒకటి ఉంది, ఆ ఒకటి ఎలాంటిది అంటే ఆయన మొహం చూస్తే ఆ దేవత ఎవరో కూడా తెలుస్తుంది. అది ఇంకొకసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అలాగే ఎవరైనా సరే వాళ్ళు ఏ దేవతని ఆరాధిస్తున్నారు, ఏ మంత్ర ఉపాసన చేస్తున్నారు, ఆ మంత్ర ఉపాసనలో వీళ్ళు నిష్ణాతులైనప్పుడు, ఆ సిద్ధి పొందినప్పుడు ఆ గమ్ముకుని వాళ్ళ మొహం కేసి చూస్తే వారి మొహం కాకుండా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ధ్యానం చేస్తున్నారో, ఎవరినైతే వాళ్ళు ఉపాసన చేస్తున్నారో వాళ్ళ మొహం కనిపిస్తుంది. అది సారూప్యము. అది అయిన తర్వాత సాయుధ్యం. సాయుధ్యం అంటే వాళ్ళు వీళ్ళు ఒకటైపోవడం. గురువుగారు దీనికి వాళ్ళ అల్లుడికి చూపిస్తారు కదా, రామరామంలో గాయత్రిని చూపిస్తారు. రామరామంలో గాయత్రి చూపించి నువ్వు సాధన చేయదలుచుకుని ఎందుకు అవసరమే కదా, నన్ను అడిగితే నేను ఎప్పుడు చెప్పేవాడిని, చూపించాడు కదా అని డాక్టర్ ప్రణవ్ పాండ్యకి గురువు గారి దర్శనం ఇచ్చారు. అలాగా అనువాడులో గాయత్రిని. ఇది సారూప్యము. తర్వాత సాయుధ్యము. ఇద్దరు ఒకటే, తేడా లేదు. గురువు గారికి గాయత్రికి తేడా లేదు. గాయత్రి స్వరూపులు గురువు గారు అంటే. అందుకని మనకు గాయత్రి మాత ధ్యానం ఈ విర్గో అంటే కన్యారాశి ప్రభావం వల్ల మనం ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా సాధించవచ్చు. వన్ విత్ ద లుక్, వన్ విత్ ది ఫ్రేమ్, అండ్ వన్ విత్ ద హిమ్సెల్ఫ్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ ద స్పిరిచువల్ పాత్. ఇది మించిన ఆధ్యాత్మిక సాధన ఇంకొకటి లేదు అని చెప్తున్నారు ఈకే మాస్టర్ కూడా. అది మన ఎంతో దమ్ముల అదృష్టం వల్ల గురువుగారు స్వయంగా ఆయన నోటితో చెప్పిన మన ఆడియో, లేదా ఆయన చెప్తూ ఉండగా తీసిన వీడియో, ఇవన్నీ మనకు లభ్యం. అవన్నీ పెట్టుకొని ఏ ఉద్దేశంతో అయితే అవి ఇచ్చారో అవి చేసుకుంటూ మనం కూడా ఆ స్థితిని సాధించాలి అని పట్టుదల ఉండాలి. ఏదో చేస్తున్నామండి, ఒకరు వచ్చేస్తామని మానేస్తాం అలా అనుకోకూడదు. ఎందుకంటే ఒకసారి దొరికిన అవకాశం మళ్ళీ దొరకదు. ఒక క్షణం గడిచిపోతే మళ్ళీ ఆ క్షణం ఎప్పటికీ వెనక్కి రాదు. అయ్యో అప్పుడు చేసుకుంటే బాగుండే సాధన, ఇన్నేళ్ళు గడిచిపోయి అనుకోకూడదు. డోంట్ రిపెంట్ పాస్ట్ డీడ్స్. ఇవాళ ఏం చేస్తున్నాను, ఇప్పటి నుంచి చేస్తాను, ఇంకా ఒక క్షణం కూడా వేస్ట్ చేయను నేను. ప్రతి క్షణం నేను ఈ రకమైన ఆధ్యాత్మికమైన సాధనకు ఉపయోగిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఎవరైతే ఇలా ఖచ్చితంగా గాయత్రి మాత సాధన ఎలా చేస్తారో, జగన్మాతగా గాయత్రిని చేస్తారో, గురువు గారు ఏం పెట్టారు దానికి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఇక్కడ మనకి ఇంగ్లీష్ బుక్స్లో పీకే మాస్టర్ ఏమన్నారంటే వరల్డ్ మదర్ అన్నారు, జగన్మాత అన్నారు, గురువు గారు విశ్వమాత అన్నారు. పేరు తేడా ఏమున్నా కూడా కాన్సెప్ట్ అదే. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే జాతిని ఉద్ధరించడానికి, అలాగే ఒక యుగ పరివర్తన చేయడానికి కావలసిన వాళ్ళు తయారవుతారు. నా అంతటి వాళ్ళని చేస్తానని ప్రతి గురువు ఒక ప్రామిస్ చేస్తారు. ఆ ప్రామిస్ ఎలా నెరవేరుతుంది అంటే, ఇదిగో ఇక్కడ చెప్పిన ఏదైతే ఉందో ఇదే హైయెస్ట్ స్పిరిచువల్ గోల్ ఫర్ ఎనీబడి. గాయత్రి మంత్రము సాధన చేసుకుంటూ, గాయత్రి మంత్రం భావార్థం ఏదైతే ఇచ్చారు గురువు గారు, అలాగే ఎన్ని మాలలు చేసామనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆ భావం నిజంగా మనం తెచ్చుకున్నామా, నిజంగా మనం దాన్ని ఫీల్ అవుతున్నామా అనేదే ముఖ్యం. అలా చేసుకుంటూ గురువు గారు ఇచ్చిన ధ్యానం చేసుకోవడం వల్ల మనలో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో, కొన్ని రోజులు పోయేసరికి పక్క వాళ్ళు వీళ్ళకి కూడా తెలిసిపోతుంది మీరు గాయత్రి సాధన చేస్తున్నారు అని. ఎందుకంటే మనలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది, మొహంలో, కళ్ళల్లో, మాటలో. మాట కూడా చాలా మధురంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అందరూ కూడా వినాలి అనుకుంటారు. ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఎందుకు అంటే గురువుల ప్రణాళికలో మనం కూడా, పరమ గురువుల ప్రణాళిక అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి విడిగా ప్రణాళిక ఉండదు, భగవంతుడి ప్రణాళికే వాళ్ళకు ఉంటుంది. అది శంబళ నుంచి తెచ్చుకుంటారు. శంబళ నుంచి గురు పరంపర తెచ్చుకుంటే గురు పరంపర ఏం చేస్తుంది, మానవ జాతికి ఇస్తుంది. మానవ జాతిలో ఎవరైతే లీడర్స్గా ఉంటారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ ఫాలోవర్స్కి చెప్తారు, వాళ్ళు ఇంకా డౌన్ రాయడం చివరికి ఇంకా అతి సామాన్య జనానికి అందరికీ చెప్తారు. ఇలాగ మనకు స్టెప్ బై స్టెప్ జ్ఞానం ఈ ప్రణాళిక పైనుంచి కింద వరకు అందరికీ అందుతుంది. ఇలా అందాలి అంటే అందుకున్న వాళ్ళు ఈ స్థితికి మీరు కూడా చేరుకోవచ్చు. అది చేరుకోవచ్చు ఎలాగ అనే చెప్పడానికే ఈ గాయత్రి సాధన, అలాగే ఈ కన్యారాశి యొక్క విశిష్టత. దీంట్లో ఇద్దరు గొప్పవాళ్ళు ఉన్నట్ట. ఈ ఆ గొప్పవాళ్ళు ఎవరు అంటే రామానుజులు, అలాగే జీసస్. రామానుజులు ఏం చేశారు, ఆయన నేర్చుకున్నంత అయిన తర్వాత ఈ మంత్రం నువ్వు ఎవరికన్నా చెప్తే నరకానికి పోతావు చెప్పకంటే, నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఇది తెలిస్తే అందరూ ఉద్ధరించబడతారు అని చెప్పి ఆ గుడి గోపురానికి అందరికీ చెప్పేస్తాడు మా ఆయన. అలాగే జీసస్ కూడా తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. ఆ రకమైన ఒక లోకరక్షకుడు అని ఏదైతే చెప్పుకుంటున్నామో అలా లోకాన్ని రక్షించే ఒక మహాపురుషుడు తయారవుతారు. మకర రాశిలో కూడా ఉంటారు, మీనరాశిలో ఉంటారు, కన్యారాశిలో ఉంటారు. కన్యారాశిలో మొట్టమొదటిగా మనలో ఉన్న ఆ దైవీ చేతనత్వం పూర్తిగా పెరగటానికి కావాల్సిన ఏర్పాటంతా కూడా తల్లి గర్భంలో ఎలాగైతే శిశువు జన్మిస్తాడో, పెరిగి పెద్దవాడై భూమి మీద పడతాడు, అలాగే ఈ కన్యారాశి ప్రభావం వల్ల ఒక వ్యక్తి సాధన చేసుకుంటూ తరలో దైవత్వము జాగృతం అవటము, అది మెల్లిగా పెరిగి పెద్దటం పెద్దది అవటము, తనలోని దైవీ చేతనత్వం పెరిగి పెద్దదవడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కన్యారాశి ప్రభావం మన మీద పడటం వల్ల జరుగుతుంది. కన్యారాశి ప్రభావం మన మీద పడటం అంటే ఏదో సూర్యకిరణాలు బండింటి పడిపోతాయా అని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవద్దు. అదేంటంటే మన మీద కన్యారాశి ప్రభావం పనిచేస్తుందా లేదా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, మనలో ఒకటి ప్యూరిటీ, ప్యూరిటీ ఇన్ థాట్, ప్యూరిటీ ఇన్ వర్డ్, ప్యూరిటీ ఇన్ యాక్షన్. దాన్నే మనం గురువుగారు ఏం చెప్పారు, సద్బుద్ధి సత్కర్మలు. సద్బుద్ధి ఉండాలి, దాన్ని సత్కర్మలుగా కూడా చూపించాలి. అంతేగాని మంచి ఆలోచనలు ఉంది, మంచి బుద్ధి ఉంది, అంత బాగుంది కానీ ఏం పని చేయకుండా మూల కూర్చుంటే కుదరదు. సో సద్బుద్ధి కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ సత్కర్మలు, అది గాయత్రి ఫస్ట్ ప్యూరిటీ. నెక్స్ట్ హోలీనెస్. హోలీనెస్ అంటే తెలుగులో కొన్ని కష్టం చెప్పడం, కొన్ని కొన్ని పదాలు. హోలీనెస్ అంటే దివ్యత్వం, చక్కగా చక్కగా దివ్యత్వం ఉట్టిపడేటట్టు ఉండటం. దివ్యత్వం ఉట్టిపడేటట్టు ఉండటం అంటే అర్థం ఏంటంటే ఏ రకంగా దైవం ఉంటాడు. దైవం ఎలా ఉంటాడంటే అడిగినవన్నీ దేవుడు అసలు దేవత అంటేనే ఇచ్చేది అని అర్థం కదా. కాబట్టి జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ వితరణ చేస్తారు తప్ప దాచుకోరు. అది దేవత్వంలో ఉన్న ముఖ్య లక్షణం. అలాగే ఇంకా మనకు దీని గురించి చెప్తూ ఆరు రకాల లక్షణాలు చెప్తారు. ఆరు లక్షణాలు ఏంటంటే భగవంతుడు అంటే ఆరు లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకటి ఏంటంటే ఐశ్వర్యం, బ్రహ్మాండమైన ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు వికారంలాగా పిచ్చివాళ్ళలాగా షిరిడీజా ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తారు. అలాగే పరిపూర్ణమైన ధర్మాన్ని పాటిస్తారు వాళ్ళు, ఎక్కడ తప్పు వెతకటానికి కూడా దొరకదు. అలాగే వాళ్ళ దగ్గర సత్కీర్తి ఉంటుంది. వాళ్ళకి కీర్తి ఉంటుంది అంటే నొటోరియస్ కూడా అవచ్చు ఇంగ్లీష్లో, కానీ ఇట్ ఈస్ నాట్ నొటోరియస్, ఇట్ ఈస్ ఫేమస్. అంటే సత్కీర్తి ఉంటుంది తప్ప దుష్కీర్తి ఉంది. తర్వాత ఉత్తమమైన సంపద ఉంటుంది. ఏది ఉత్తమమైన సంపద అంటే మనలో ఉన్న గుణాలే ఉత్తమమైన సంపద. అలాగా ఒక ఇప్పుడు చెప్పుకున్నది ఏ లక్షణాలు ఎవరికి ఉన్నాయని చెప్పుకుంటున్నాం, భగవంతుడు. భగవంతుడిలో ఎప్పుడు ఉత్తమ గుణాలే ఉంటాయి తప్ప ఉత్తమ సంపద ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. అలాగే నిర్మలమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే దాన్ని ఇంకో దాంతో మిక్స్ చేసి చెప్పడం ఇలా కాకుండా డైరెక్ట్ నాలెడ్జ్. తర్వాత సంపూర్ణమైన వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం మనకు అన్ని వదిలేసి కూర్చోవడం కాదు, అది మామూలు అర్థం అలా కాదు. ఏ విషయం పట్టుకుంటే ఆ విషయం తప్ప వేరే దృష్టిలోకి రాకుండా ఉండటము. ఎలాగైతే అర్జునుడు బాణాన్ని పట్టడానికి తీసుకున్నాడు, ఏం కనిపిస్తోంది అంటే పక్షి కంటి గుడ్డే కనిపిస్తోంది, ఇంకేం కనబట్టలేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏ వైరాగ్యంలో ఉన్నాడంటే పక్షి కంటి గుడ్డు చూడటం తప్ప మిగతా వాటి అన్ని విషయాల్లో వైరాగ్యం కలిగి ఉన్నాడు. అలాగే మనం గాయత్రి ధ్యానానికి కూర్చుంటే చుట్టూ నీలి రంగు ఉంది, ఇంకేం లేదు, మొత్తం నీలం అంటే మళ్ళీ ఇంకోటి ఏదన్నా గుర్తు రాకూడదు, ఇంకోటి ఏదన్నా కనిపించకూడదు, నీలం కనిపించాలి అంతే. అప్పుడు కరెక్ట్గా వైరాగ్యం ఉన్నట్టు మిగతా విషయాల మీద. దీని మీద మటుకు మనకు రాగం ఉన్నది నీలి రంగుని చూడటంలో. ఆ తర్వాత రెండోది ఏంటి, నీలి రంగు నుంచి దూరం నుంచి మనకు నక్షత్ర రూపంలో సూర్యుడితో సమానమైన ప్రకాశం కలిగి ఆ సమానమైన వేడినిచ్చే ఒక తేజపుంజంలా మన మీదకి వస్తుంది. ఆ కిరణాలు మన మీద పడుతున్నాయి, వెలుగు పడుతుంది. ఆ వేడిని వేడిని వెలుగుని రెండింటినీ నేను ఆస్వాదిస్తున్నాను. ఆ వేడి వెలుగు నా మనస్సులో, నా ప్రాణంలో, నా శరీరంలో ధారణ చేసుకుంటున్నాను అనే భావన ఉండాలి. ఇక్కడ ఈ భావన మీద దృష్టి ఉండాలి, మిగతా వాటి మీద వైరాగ్యం ఉండాలి. ఇది సంపూర్ణ వైరాగ్యం. ఇవి ఏవైతే ఉన్నాయి ఈ ఆరు, ఇవి భగవంతుడి లక్షణాలు. ఎప్పుడైతే సాధకుడు కూడా ఇవన్నీ చేస్తాడో కన్యారాశి ప్రభావమైన ప్యూరిటీ, హోలీనెస్ అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, సబ్లైమ్ నేచర్. అంటే నిన్న మొన్న మనం చెప్పుకున్నప్పుడు అసురీ సంపద కాకుండా దైవీ సంపద, దైవీ ప్రకృతి మనలో ఏదైతే ఉందో మన ప్రకృతి కాస్తే దైవీ ప్రకృతిగా మార్చుకోవాలి, ఆ లక్షణాలు తెచ్చుకోవాలని చెప్పుకున్నాం. వీటి ద్వారా మనం జీవిస్తూ ఉంటే అప్పుడు మన మీద కన్యారాశి ప్రభావం ఉన్నట్టు గురువుగారి జీవిత చరిత్రలో ఖచ్చితంగా ఈ పాయింట్లు అన్నీ ఉంటాయి. మామూలు జీవితం కాదు, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అంటే ఆత్మ ఉన్నతికి సంబంధించిన ఆధ్యాత్మ సూత్రాల ద్వారా మలుచుకొని అలా జీవించాలి అని చెప్పారని గురువుగారు ఇదివరకు చెప్పుకున్నాము. ఆ సూత్రాలే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏంటంటే కన్యారాశిలో ఉన్న పవిత్రత, ప్యూరిటీ ఇన్ థాట్, ప్యూరిటీ ఇన్ వర్డ్, ప్యూరిటీ ఇన్ యాక్షన్, తర్వాత హోలీనెస్, తర్వాత దైవీ ప్రకృతిగా మనకున్న అష్టవిధ ప్రకృతిని దైవీ ప్రకృతిగా పూర్తిగా మార్చుకోవటానికి చేయవలసిన పనులు, చేయవలసిన సాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు కన్యారాశి ప్రభావంలో ఉన్నట్టు అలా ఉంటూ అప్పుడు గాయత్రి ధ్యానము, గాయత్రి జపము గురువుగారు ఇచ్చిన విధానంలో చేస్తూ ఉంటే మనకేమొస్తుందంటే గాయత్రి మాతతోటి మొత్తం అంట సాలోక్యం, ఆవిడే ఉన్న లోకంలో మనం ఉంటాం. అంటే మనం గాయత్రి మంత్రం జపం మొదలు పెట్టంగానే సత్యలోకంలో ఉంటుంది మన చేతనత్వము డైరెక్ట్గా, అంటే మహాపరా నిర్వాణలో ఉంటాం. మహాపరానిర్వాణ ప్లేన్ బాగుంటుంది అనమాట. అయితే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటే వేణం. ఎందుకంటే ఈ కింద చెప్పుకున్న అంటే కన్యారాజు ప్రభావం చెప్పుకున్న లక్షణాలు మన జీవితంలో పాటించకుండా ఉంటే కనుక మనం వెళ్ళలేము, లేకపోతే వెళ్తాం. ఆ తర్వాత సాలోక్యం అయిన తర్వాత సామీప్యము దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనమాట, కూర్చి పక్కనే లేదా కాళ్ళ దగ్గర కూర్చుంటాం. తర్వాత స్వారూప్యము సాయుధ్యము, సాయుధ్యం అంటే ఆవిడతో ఒకటైపోవడం. ముందు గాయత్రి మాతకిను సాధన చేస్తున్న వ్యక్తికిను ఏం భేదం లేకుండా ఒక్కటవటం, ఇవన్నీ కూడా మనం కన్యారాశి ప్రభావం సాధించవచ్చు. కాబట్టి ఈ రాశి విన్న మీ అందరికీ వాటికి ఒకటి అర్థమై ఉండాలి, ఏంటంటే రాశుల ప్రభావం మన మీద పనిచేస్తుంది, అయితే రాశి ప్రభావం మన మీద పనిచేయాలి అంటే ఆ రాశికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనం తెచ్చుకోవాలి, ఆ లక్షణాలను మనం ఆచరించాలి. నెక్స్ట్ సింహరాశి చెప్పుకుంటాం. సింహరాశిలో ప్రొటెక్షన్ హీలింగ్ అనేది చాలా ముఖ్యం. ఎవడైతే ప్రొటెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎవడైతే హీలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎవడైతే రోగులకి మందులు ఇచ్చే రోగాలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు లియో ప్రభావంలో అంటే సింహరాశి ప్రభావంలోకి వచ్చినట్టు. అలాగే కన్యారాశిలో ఉన్నవాడు సేవ నర్సులు వీళ్ళందరూ కూడా ఈ కన్యారాశిలో ఎక్కువ ఉంటారు. ఎందుకని కన్యారాశి ప్రభావంలో ఉన్నవాడు సేవలో కూడా బాగా ఉంటారనమాట. ఇది మనకు కన్యారాశి గురించి. ఇంకా ఏంటంటే ఎవరైతే సాధన ఇలాగ ఇప్పుడు వరకు చెప్పుకున్న విధంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి అమ్మ యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. ఈ అమ్మ అనుగ్రహం కోసమే గాయత్రి జపం చెయ్యాలి ముఖ్యంగా. కాబట్టి మరి గురువు గారు ఇలా ఇచ్చారు కదా అంటే గురువు గారు ఇచ్చిన చేస్తే అమ్మ అనుగ్రహం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అమ్మకిను గురువు గారికి గాయత్రి మాతకిను గురువు గారికి అభేదం ఇద్దరు ఒకటే. అంటే గాయత్రి అడుగుతుంది నన్ను ఇలా సాధన చెయ్యి, నన్ను ఇలా ఉపాసన చెయ్యి, నన్ను ఇలా ధ్యానం చెయ్యి, నాకు ఇలాగ జపం చెయ్యి, ఈ భావంతో చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎవరిని ఆటోమేటిక్గా ఈ ప్లీజ్ ఆయన ప్లీజ్ అవుతారు. ఎప్పుడైతే గురువు గారు ప్లీజ్ అయ్యారో గాయత్రి ప్లీజ్ అయ్యారండి, అప్పుడు ఏమవుతుంది ఆ దగ్గర నుంచి మనకు అనుగ్రహం అనేది వర్షిస్తుంది. ఈ అనుగ్రహం వర్షించడం వల్ల ఏమవుతుందంటే మన ప్రతిభ ఏమి ఉండదు ఈ అనుగ్రహం వర్షించడం. ఇప్పుడు గురువు గారికి నచ్చిన పనులు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే గురువు గారు ఆటోమేటిక్గా సంతోషిస్తారు, ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహం మన మీద వర్షిస్తుంది. కనుక మనం చేయాల్సింది ఏంటి, ఎంతసేపు గాయత్రి జపం చేసాం, లేదా క్రాంతికారి పుస్తకాలు అందరికీ పంచిపెట్టండి అన్నారా చేస్తున్నావా, లేకపోతే ఎక్కువ మంది చేత గాయత్రి మంత్ర జపం చేయించమన్నారు అది చేస్తున్నావా, ఇంటింటికి గాయత్రి యజ్ఞం వెళ్ళాలన్నారు అది చేస్తున్నావా, ఇలాగ గురువు గారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి లిస్టులో మనం ఎదురుకుండా లిస్టు పెట్టుకుని అవి ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత ఎక్కువ ఆయన దృష్టిలో మనం ఉంటాం, ఆయన అనుగ్రహం మన మీద వర్షిస్తుంది. గురు సేవ అనే దానికి చాలా మందికి పూర్వకాలంలో గురు సేవ అంటే ఆయన ఇబ్బంది పడుతుంటే విసరటం, లేదా కాళ్ళు నొప్పుడుతుంటే కాళ్ళు పెసగటం, ఇలా సేవలు చేయటం అనేది భౌతిక దేహానికి ఇది వరకు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే గురు సేవ అంటే గురువు గారు ఏ కార్యక్రమాలు ఇచ్చారో అందరి చోట్ల గాయత్రి యజ్ఞం చేయించండి, లేదా అశ్వమేధం చేయించండి, లేకపోతే ఈ గాయత్రి చాలీసా చదివించండి, గాయత్రి మంత్రం అందరి చేత ఎక్కువసేపు జపం చేయించండి, ప్రజ్ఞా మండళ్ళు పెట్టండి, దాంట్లో ఈ కార్యక్రమాలు జరగాలి, ఇవన్నీ కూడా గురు సేవ కిందకి వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు గురువు యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. ఈ రకంగా ఇవాళ మనకు గాయత్రి మంత్రం అలాగే కన్యారాశి రెండు ఒకే కాయిన్కి అటు ఇటు అనమాట, ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉన్న బొమ్మల ఒక బొమ్మ గురుసులాగా చెప్పుకోవచ్చు. కన్యారాశి అంటేనే గాయత్రి మాత, వరల్డ్ మదర్, జగన్మాత, వేదమాత, దేవమాత, విశ్వమాత. ఆ సాధన అలా చేసుకుంటూ మనం కన్యారాశి ప్రభావంలోకి మనల్ని మనం సమర్పించుకుంటూ మనలో ఆ దివ్యత్వాన్ని తెచ్చుకుంటూ మనలో ముందర గాయత్రి దర్శించాలి. అలాగే మనందరిలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా అదే తత్వం ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నదని తెలిసిందో మన ఎదురుకుండా ఉన్న వాళ్ళలో కూడా అదే ఉందని తెలుస్తుంది. దాన్నే మాస్టర్ ఏమన్నారంటే నా లోన గల వెలుగు నా పరిసరం ఉన్న వారి రూపమున కనబట్టుగాక. May the light in me be the light before me. May I learn to see it in all. అని చెప్పారు. అలాగే నా లోపల వెలుగు, నా బయట వెలుగు, దీన్నే అశ్విని దేవతలు అని కూడా చెప్తారు. మన లోపల వెలుగు ఉంది, ఏదైతే ఉందో అది మన బయట కూడా ఉంటుంది. ద ఇన్నర్ లైట్ అండ్ ద ఔటర్ లైట్, ద సబ్జెక్టివ్ లైట్, ద ఆబ్జెక్టివ్ లైట్, ఇలాగా ఇవన్నీ కూడా జగన్మాత యొక్క అనుగ్రహం ద్వారా, అనుగ్రహం వల్ల మనకు ఈ విశేషాలన్నీ తెలుస్తాయి. అందుకని పరమాత్మ సంకల్పమే గాయత్రి, దాన్నే పశ్యంతి అంటారు. దాన్ని మనకు కన్యారాశి చెప్తుంది. దీన్ని అందుకోవడానికి మనలో ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ వర్డ్, ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఉండాలి. మనం దివ్యత్వం ఎప్పుడు మనలో నెలకొని ఉండాలి. ప్రేమ, దయ, కరుణ, క్షమ, సహనం, ఓర్పు, సంతోషంగా ఉండటం, యమనియమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మనం పాటించటం, అలాగే మన ప్రకృతిని దైవీ ప్రకృతిగా రూపాంతరం చెందుకోవడానికి మనం స్వయం కృషితోటి ఇవన్నీ సాధించి అమ్మతోటి ఒకటయ్యి సాయుధ్యము పొంది అమ్మ అనుగ్రహాన్ని మనం సంపాదించి దాన్ని భూమి మీద అందరికీ పంచటం అనే కార్యక్రమం ఉండాలి. ఇది ఇవాళ కన్యారాశి ద్వారా తెలుసుకున్నది. ఇంకా చాలా మంది కన్యారాశికి ఇవాళకి పడకుండా అయిపోయింది. అందుకని కొంచెం ఈ నెట్ వీటి వల్ల లేట్ అయింది. ఆలస్యానికి మీరు అందరూ నన్ను గౌరవంగా భావించకండి. ఇక్కడికి ఆపేద్దాం. మే ది పవర్ ఆఫ్ అవర్ లైఫ్ గో త్రూ ద గ్రూప్ ఆఫ్ అవర్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servers and the masters standing behind. Swasti prajabhya parivalayantam nyayena margena mahim mahisha go brahmanebhya subhamastu nityam loka samasta sukhino bhavantu, loka samasta sukhino bhavantu, loka samasta sukhino bhavantu. Om shanti shanti shanti.